ఇప్పుడు మీకోసం చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమం. స్టే ట్యూన్.
డిస్క్లైమర్: ద వ్యూస్, కామెంట్స్ అండ్ కన్క్లూజన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఐదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లాయిడ్ ఆర్ దోస్ ఆఫ్ ద హోస్ట్స్ అండ్ నాట్ నెసర్లీ ద బిలీఫ్స్ ఆఫ్ మైండ్ మీడియా. ఆల్ ద మెటీరియల్ ప్రెజెంటెడ్ బై ద హోస్ట్స్ ఈజ్ వారంటెడ్ బై ద హోస్ట్ దట్ ద వర్క్ ఈస్ దేర్ ఒరిజినల్ కాంట్రిబ్యూషన్ ఆర్ దే హ్యావ్ అబ్టైన్డ్ ప్రాపర్ పర్మిషన్స్ ఫ్రమ్ ద ఒరిజినల్ కాంట్రిబ్యూటర్స్ అండ్ ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్స్. ఎట్ సర్టెన్ టైమ్స్ ద హోస్ట్స్ మే ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్ విచ్ మే బి స్లైట్లీ ఆర్ ఎక్స్ట్రీమ్లీ బయాస్డ్ అండ్ హెన్స్ లిసనర్స్ డిస్క్రిషన్ ఈజ్ అడ్వైజ్డ్.
పరమేశ్వర స్వరూపులైన మైండ్ మీడియా శ్రోతలకు చెరుకు రామమోహన్ రావు నమస్కారములు. ఈరోజు నేను మీ ముందుకు అంకెలు, ఐశ్వర్యము అన్న అంశంతో వచ్చుతున్నాను. ఈరోజు ఈ వేదభూమి యొక్క హిందు జన్మించిన మహాపురుషులైనటువంటి మహర్షుల యొక్క, శాస్త్రజ్ఞుల యొక్క గొప్పతనం ఏమిటి అన్న విషయాన్ని గురించి మనం ముచ్చటించుకుందాము. అంకెలకు ఆది పునాది ఈ వేదభూమి. వేదములు ఐశ్వర్య నిధులు. ఐశ్వర్యము అంటే సిరి సంపద మాత్రమే కాదు, ఈశ్వరీయమైనదంతా ఐశ్వర్యమే. ఏదైతే ఈ భగవంతుడు, పరమాత్ముడు, పరమేశ్వరుడు, పరాత్పరుడు మనకు ప్రకృతి రూపములో కానీ, ధాతువుల రూపములో కానీ, వర్షపు రూపములో కానీ, లేదు జల రూపములో కానీ, ఏ విధమైనటువంటి రూపములో మనకు ప్రసాదించి మనము వాడుకునేదానికి ఉపయుక్తముగా చేసినాడో అవన్నీ మనకు లభించిన ఐశ్వర్యమే. డబ్బొక్కటే ఐశ్వర్యం కాదు. నిర్గుణ పరబ్రహ్మ మొదలు సగుణాత్మకమైన పరమాత్మని 10 ప్రధాన అవతారములు అంటే 0 నుండి 10 వరకు ఉన్న అంకెలలో ఇవి ఇమిడి ఉన్నాయి. ఇవి ఏ విధంగా ఇమిడి ఉన్నాయి అన్నది ముక్తసరిగా ముచ్చటించుకుందాము. దీనిలో మనము ఇంత గొప్పదనం ఉన్నదా అని చివరి వరకు విన్నామంటే మనము ఆ నిర్ణయమునకు రాక తప్పదు. ఇప్పుడు పూర్ణము అంటే మనం 0 అంటాము కదా, దానితో మొదలు పెడదాం. నేటికి కూడా ఏ గణిత పుస్తకములో చూసినా 0, శూన్యము, పూజ్యము, పూర్ణము అని వివిధములైన పేర్లతో పిలువబడే ఈ 0ను భారతీయులు కనుగొన్నారు అని వ్రాయబడి ఉంటుంది. కానీ మిగతా అంకెలు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఈ అంకెలు మాత్రము అరబ్బులు కనుగొన్నారు అని ఉంటుంది. ఇందులో వాస్తవము ఉందా లేదా అన్నది మనము కాస్త చర్చించుదాం. మన వాళ్ళు పూర్ణము 0 కనుక్కున్నారని పాశ్చాత్యులే చెబుతున్నారు. ఈ పూర్ణము కనుగొనుటకు ఏర్పడినటువంటి అవసరమేమిటి? పూర్ణము ఎప్పుడు అవసరం ఏర్పడుతుంది? 1 నుండి 9 చెప్పిన తరువాత ఆ తరువాత అంకె తిరిగి 2 1లతో మొదలైతే మధ్యలో ఒక లింక్ పోతూ ఉంది. ఈ విధముగా ఆలోచన చేసిన వారై మన వాళ్ళు తమ మేధస్సుకు భగవంతునితో అనుసంధానం చేయటం వల్ల వాళ్ళు దీనిని కనుగొనడం జరిగింది. ఈ దేశము తప్ప, ఈ వేదభూమి తప్ప వేరే దేశములోనైనా కూడా వాళ్ళు కేవలము మానవ శక్తి మీద తప్పించితే భగవత్ శక్తి మీద ఆధారపడినారు అని చెప్పే ఆధారాలు లేవు. అట్లాంటప్పుడు 1 నుండి 9 వరకు కనుగొన్న వారు చెప్తుండే ప్రకారము అరబ్బులు మరి 0 ఎందుకు కనుక్కోలేకపోయినారు? అసలు ఇవేవీ కూడా ఎంతో మేధావులము అని చెప్పుకునే పాశ్చాత్యులు అసలు ఎందుకు కనుక్కోలేకపోయినారు? ఇవి మనము ఆలోచన చేయవలసినటువంటి విషయాలు. నిజానికి 1 నుండి 9 వరకే కాక శూన్యమును కూడా కనిపెట్టింది భారతీయులు, కేవలం భారతీయులు మాత్రమే. చాలా గొప్ప పేరు పొందినటువంటి బాగ్దాద్ ఖలీఫా హరున్ అల్ రషీద్ పరిపాలనకు పూర్వకాలంలో కూడా బాగ్దాద్ ఓడరేవునకు, భారతదేశపు ఓడరేవులకు వాణిజ్య సంబంధము ఎంతగానో ఉండేది. ఇక్కడ నుండి మన దేశస్థులు అరేబియాకు ఎన్నో వస్తువులను ఓడల ద్వారా తీసుకుపోయి అమ్మేవారు. అక్కడ వారికి దొరికే వస్తువులు ఇక్కడికి తెచ్చి అమ్ముకునేవారు. ఆ కాలం నుండినే మన దేశంలో అరేబియా గుర్రములు అంటే అమితమైన ప్రసిద్ధి. ఆ కాలంలో బాగ్దాద్తో కానీ, ఆ చుట్టుప్రక్కల ఉన్న దేశములతో కానీ మనకు సత్సంబంధాలు ఉండేవి. అందువల్ల వాణిజ్య వర్తకాలు ఈ సత్సంబంధాల వల్ల కొనసాగుతూ ఉండేవి. అటువంటి సమయంలో మన గణిత శాస్త్రము ఖగోళ శాస్త్రము ఎంతో విజ్ఞానదాయకమైనది అన్న ఆలోచన వారిలో కలిగింది. ఆ విధముగా కలుగుట కారణంగా కొంతమంది విజ్ఞానులనే ఇక్కడి నుండి వారి దేశమునకు ఆహ్వానించి వారికి సకల సదుపాయములను సమకూర్చుతూ తమతో తీసుకొని పోవటం కూడా జరిగింది. వారి వద్ద నుండి గ్రహించినవే ఈ విషయాలన్నీ. అరబ్బుల నుండి పాశ్చాత్యులు గ్రహించినారు కాబట్టి అవి పాశ్చాత్యులే కనుగొన్నారన్న భ్రమలో ఉండిపోయినారు. అసలు ఆ మాటకొస్తే బీజగణితము, ఆల్జిబ్రా, అంకగణితము, మెన్సురేషన్, త్రికోణమితి, ట్రిగ్నామెట్రీ, జ్యామితి, జామెట్రీ మొదలగు ఎన్నో ఆవిష్కరణలకు ఆపోషణము పట్టిన దేశమిది. ఎన్ని శాస్త్రములు, ఎన్ని విషయములు కనిపెట్టినా కూడా ఏ రోజు పేరుకు ప్రాకులాడని మహనీయులను కన్నటువంటి దేశమిది. బోధాయన, ఆపస్తంభ, మానవ, కాత్యాయనాదులు శుల్భసూత్రములలో గ్రహించగా ఆ సూత్ర సహాయములతోనే యజ్ఞవాటిక తతంగమంతా నేటికీ నిర్వహిస్తున్నారు. వాళ్ళు ఎంత నిర్దుష్టముగా శాస్త్రములలో ఒక చతురస్రమును గాని, ఒక వృత్తమును గాని, లేక ఒక త్రిభుజమును గాని, ఆ విధముగా శ్రీయంత్రము గాని, ఇటువంటి ఎన్నో విషయాలను ఏ విధంగా గీయవలసినది సోపపత్తికముగా నిరూపించి గ్రంథస్థము చేసి ఉంచినారు. అందుకనే వారు వానిని శాస్త్రములన్నారు. శాస్త్రం ఎప్పటికీ సైన్స్ కాదు. శాస్త్రము శాసించుతుంది, అంటే ఇది ఇంతే, దీనికి మార్పు ఉండదు అని చెప్తుంది. సైన్స్ అలా ఆ విధంగా కాదు. సైన్స్ ఏమి చెప్తుందంటే ఇప్పటికిది, రేపు దీన్ని మార్చినా మార్చవచ్చు అన్న అర్థం కలిగి ఉంటుంది. బాధపడవలసిన విషయమల్లా ఏమిటంటే మన వారు ఇంతటి విజ్ఞానమును కనుగొన్నా కూడా తగిన గౌరవము వారికి ఎందుకు ఇవ్వలేదో ఈ పాశ్చాత్యులు మనకు అర్థం కాదు. అందువల్లనే అంకెలను కనిపెట్టిన గౌరవము అరబ్బులకిచ్చి మనకు శూన్యము మాత్రమే మిగిలించినారు. సొమ్మొకరిది సోకొకరిది, అత్తసొత్తు అల్లుడు దానం చేసినట్లు అన్న సామెతలు చక్కగా వీరికి సరిపోతాయేమో. ఇక అసలు విషయానికి వస్తాము. మనము సున్నా, జీరోను పూర్ణము అంటారని ముందుగానే అనుకున్నాము. అనంతము కూడా ఒక విధమైన పూర్ణమే. ఎందుకు అన్నది నేను తెలియబరుచుతాను. ఈశావాస్యోపనిషత్తులో శాంతి పాఠములో ఈ శ్లోకాన్ని మనం చూస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణ ఉదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. అంటే అది పూర్ణము, ఇది పూర్ణము, ఆ పూర్ణము నుండి ఈ పూర్ణము వచ్చినది, ఆ పూర్ణము నుండి ఈ పూర్ణము తీసివేయబడినది, ఈ పూర్ణము ఆ పూర్ణముతో కలిసినది, ఇంతకు మొత్తం ఏమైనది అంటే అంతా పూర్ణమే. అందువలనే 0+0=0, 0-0=0, 0×0=0, అండ్ 0/0=0. ఇదే విధముగా అనంతము కూడా ∞+∞=∞, ∞-∞=∞. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే పూర్ణము యొక్క గొప్పదనం ఏమిటి, అది కనుగొన్న వారెంత గొప్పవారు, దానికి ఎంత చక్కటి భాష్యము చెప్పినారు అన్నది మనకు అర్థమవుతుంది. ఇంకొక ఉదాహరణ తీసుకుందాము. వ్యాసార్థము అంటే అందరికీ తెలిసినదే, స్థిరమైన ఒక బిందువును తీసుకొని ఆ బిందువును కేంద్రముగా ఉంచి ఒక పరిమితమైనటువంటి దూరములో ఆ దూరము ఎప్పటికీ మార్పు చెందకుండా మనము రేఖ గీస్తూ వచ్చినామంటే అది ఒక వృత్తం అవుతుంది. ఆ వృత్తములో కేంద్రము నుండి పరిధిపైనున్న ఏ బిందువును తీసుకున్నా ఆ దూరము సమానముగా ఉంటుంది. దానిని వ్యాసార్థము అంటారు. అది అందరికీ తెలిసినదే. ఇప్పుడు ఏమవుతుంది అది అంటే, ఒక పూర్ణము నుండి బయలుదేరుతూ ఉంది, కేంద్రము నుండి ఒక బిందువు వరకు ఎంత దూరం తీసుకుంటామో అంత దూరంలో ఒక బిందువు ఏర్పడుతుంది. ఆ బిందువు పూర్ణం అనుకుంటే కనుక ఎప్పుడైతే ఈ వృత్తం పూర్తిగా అవుతుందో తిరిగి పూర్తి అయిన వృత్తము ఆ బిందువులోకే చేరిపోతూ ఉంది. అంటే విశ్వాంతరాళంలోని ప్రతి పదార్థము భ్రమణము చెందేదే, దేని ప్రయాణము సరళ రేఖలో జరుగుటలేదు, అది తిరిగి మొదటికి చేరవలసిందే. ఎంత సాగినా విలయము ప్రళయము వచ్చి లయము కావలసినదే. అందుకే భగవానుని పూర్ణుడు మరియు అనంతుడు అంటారు. కావున మనము అర్థము చేసుకోవలసినది ఏమిటంటే, భగవత్ శంకరాచార్యుల వారు అద్వైతమని చెప్పినది కూడా ఇదియే. నా ప్లస్ ద్వైతము అద్వైతము అంటే ఇంక రెండవది ఏదీ లేదు, ఒకటే ఉండేది. ఆ ఒకటి ఏది? పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క ఒక చిన్న శకలమే ఆత్మ. ఈ ఆత్మ ఎటు తిరిగి పరమాత్మను చేరేదే. అంటే ఈ భ్రమణములో మనము ఉన్నాము. ఈ భ్రమణము ఎప్పుడైతే ముగుస్తుందో, భూమిపై వచ్చిన తర్వాత మనము చెల్లించక తప్పదు. ప్రాణము ఉన్నంత వరకు మనం చెల్లించవలసిందే. ఈ చలనం ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఆత్మ మనతో ఉంటుంది. ఆ తర్వాత ఆత్మ పరమాత్మలో చేరుతుంది. ఇది ఆయన చెప్పింది. దీనికి ఉదాహరణ కూడా ఘటాకాశము అని చెబుతూ ఉంటారు ఆయన.
మీరు వింటున్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
Hi everyone, this is your playback singer Bhargavi Pillai and you're listening to Mind Media, the voice of India. Idi Bhartiya Swaram.
ఆకాశములో ఉండే సూర్యుడు ఒక 5-6 పెంకు చిప్పలలో నీళ్లు పోసి ఎండలో ఉంచినామంటే ప్రతి పెంకు చిప్పలోనూ మనం సూర్యుని చూడగలుగుతాము. మనం చూచే సూర్యుడిని ఎంతవరకు చూడగలుగుతాము? ఆ పెంకు చిప్ప ఉన్నంత వరకే. అది మళ్ళీ పగలడం కానీ అందులో నీరు లేకపోవడం కానీ జరిగిపోయిందంటే మనం అందులోని సూర్యుని చూడము. కానీ మిగతా ఏవైతే ఉన్నాయో వాటిలో సూర్యుడు కనపడుతూనే ఉంటాడు. రెండవది కూడా అంతే. దాని సమయం ఎప్పుడైపోతుందో అది పోతుంది, అది మళ్ళీ సూర్యుని చేరుతుంది. ఇంతకంటే సులభమైన ఉదాహరణ అద్వైతమునకు ఇక ఉండదేమో. ఆ మహనీయునికి సాష్టాంగ నమస్కారము. ఆయన పుట్టి ఎన్నో వేల ఏళ్ళైనా కూడా ఈరోజుకు ఆయన మాటే మనకు శిరోధార్యము. ఆయన ఉన్నదా 32 సంవత్సరములు. ఎంత గొప్ప విషయములు తెలిపినాడో ఒక్కసారి ఆయన్ను అర్థం చేసుకొని మనసారా నమస్కరించుకొని మనము సగుణ బ్రహ్మ అంటే ఒకటి సంఖ్యకు గల ప్రాముఖ్యత ఏమిటి అన్నది స్పృశించుదాము. ఈ సగుణ బ్రహ్మనే వేదాలు హిరణ్య గర్భుడు అని మనకు తెలుపుతాయి. బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వ మూలకుడు ఇతడు. అంటే ఈ ముగ్గురు ఈయన నుండే బయటికి వచ్చినారు, లేక ఎటుదిరిగి ఈ ముగ్గురు యొక్క స్వరూపము వేరేమీ కాదు, ఆయనే. ఈయనది ఎప్పుడూ సమాధి స్థితి. ఈయన అనంతమైన సంఖ్యలను ఉత్పన్నం చేస్తుంది ఈ సమాధి స్థితి. ఏ విధంగానంటే ఒకటికి ఒకటి కలిపితే 2, 2కు 1 కలిపితే 3, 3కు 1 కలిపితే 4, 4కు 1 కలిపితే 5. ఈ విధంగా కలుపుకుంటూ పోతే అది చివరకు అనంతాన్నే చేరుకుంటుంది. మళ్ళీ తగ్గించుకుంటూ వస్తే మనకు మిగిలేది ఒకటే. అంటే మనం ఎన్ని రూపాలలో చూచినా, పరమాత్ముని ఎన్ని రూపాలలో పూజించినా, అవి ఎన్ని ఆ హిరణ్య గర్భుని విభూతి మాత్రమే. అంటే ఇది కూడా అద్వైతమునకు మూలమే. ఏమని చెప్తుంది అద్వైతము? ఎంతమంది దేవతలకు నీవు నమస్కారం చేసినా ఆఖరుకు అది చేరేది మాత్రం ఒక్కరికే, ఆ మూల పురుషునికే అనేది చెబుతూ ఉందన్నమాట. దాని వాళ్లే మనకు ఒక చక్కని ఉదాహరణతో తెలియబరిచినారు. ఆకాశాత్ పతితం తోయం యథాగచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఏ విధముగా వర్షపు చినుకులు విడివిడిగా భూమిపై పడి వాగులై వరదలై ప్రవాహములై నదులై సముద్రములై మహాసాగరములై చివరకు ఒకటవుతున్నవి. అదే విధముగా ఏ భగవంతుని ఏ రూపములో మనము నమస్కరించినా కూడా అవి ఎట్టకేలకు కట్ట కడపతికి తుట్ట తుదకు చిట్ట చివరకు చేరేది ఆ పరమాత్మ స్వరూపమునే. అందువలనే ఈ మాటను వేరువేరుగా మన ఉపనిషత్తులలో కూడా చెప్పినారు, వేదములలో చెప్పినారు, వేదముల నుండి ఉపనిషత్తుల్లో కూడా దాన్ని తిరిగి తెలియబరిచినారు. ఏకమేవాద్వితీయం బ్రహ్మ అన్నది మనకు తెలిసిందే. అదే మాటనే అన్నమయ్య కూడా బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అని కూడా ఒక్కాడినిచ్చినాడు తన పదాలలో. ఇది ఒకటి యొక్క గొప్పదనము. అంటే మనము పరమాత్ముని విష్ణువుగానే కానీ శివునిగానే కానీ సుబ్రహ్మణ్యునిగానే కానీ వినాయకునిగానే కానీ లేక వేరే ఏ రూపమైనా కానీ కనుక సూర్యునిగానే కానీ అమ్మవారిగా కానీ ఈ విధంగా ఏ రూపములో మనము ఆ పరమాత్మతత్వమును భావించి పూజించినా చివరికి మనము చేరేది బ్రహ్మ సాయుధ్యమే. ఇది మనం అర్థం చేసుకుంటే గనక ఒకటి యొక్క గొప్పదనము, అద్వైతము యొక్క గొప్పదనము మనకు అర్థమవుతుంది. ఇక రెండవది ద్వంద్వము. అసలు స్థూలమైన నేత్రమునకు మనము చూస్తే ప్రతి ఒక్కటి 2గానే కనపడుతుంది. పురుషుడు పురుషోత్తముడు, పురుషుడు ప్రకృతి, ఆత్మ పరమాత్మ, మంచి చెడు, కష్టం సుఖం, జననం మరణం, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి మనకు ద్వంద్వముగానే కనపడతాయి. అదేవిధంగా శమ దమ ఇవి కూడా ద్వంద్వాలే. ఈ జననము మరణము అనేది తీసుకుంటే కనుక జన్మించిన ప్రతి ఒక్కడూ తిరిగి మరణం పొందవలసింది, మరణించిన ప్రతి ఒక్కడూ జన్మనెత్తవలసింది. మధ్యలో ఏమేమి జరుగుతాయి అన్నది మనకు ఎరుక ఉండకపోవచ్చు. మనము ఆ స్థితికి మానసికంగా చేరుకోలేదు కాబట్టి మనము తెలుసుకోలేకను పోవచ్చు. కానీ ఆ స్థితికి చేరి తెలుసుకుని చెప్పిన పెద్దలను మనము గౌరవించటంలోనూ వాళ్ళు చెప్పినది నమ్మటంలోనూ అర్థం ఉంది. నమ్మకపోతే చేయగలిగింది ఎవరూ చేయగలిగింది ఏమీ ఉండదు.
మీరు వింటున్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
Namaste. This is Bhuvika. Now you are listening to my media, The Voice of India.
ఎన్నో గొప్ప గొప్ప విషయాలను చెప్పి నిర్ధారించిన మన పెద్దలను నమ్మకపోవడంలో అర్థమే లేదు. ఇప్పుడు శమ దమ అంటే శమము దమము అన్న విషయాల గురించి ఒక్కసారి మనము ఆలోచన చేస్తాము. ఈ శమము దమము అనేవి మాత్రము ఒకదానికొకటి వ్యతిరిక్తములు కావు. మనసును వాసనారహితము చేసుకున్నట ఏ శమము అంటే కోరికలు కోసము పరుగులెత్తకుండా మనసును కట్టుదిట్టము చేసుకుంటే అది శమమవుతుంది. అదేవిధంగా ఇంద్రియాలను నిగ్రహించినామంటే అది దమము అవుతుంది. దీనికి ఒక చిన్న ఉదాహరణను నేను మీకు తెలియపరుస్తాను. ఇప్పుడు మామిడి పళ్ళు అంటే ఇష్టపడని వారు ఉండరు. సామాన్యంగా ఎక్కడో ఎవరో ఉంటారేమో తెలియదు, మామూలుగా మామిడి పళ్ళను అందరూ ఇష్టపడతారు. ఎంత ఇష్టపడినా ఒకనొక రోజు నేను ఇంత విపరీతమైనటువంటి వ్యామోహము ఈ పళ్ళపైన ఉంచుకోవడము అంత సబబు కాదేమో, నేను ఈ పళ్ళను తినడము మానుకునే ప్రయత్నం చేస్తాను, తినకూడదు అని అనుకుంటున్నాను ఈరోజు నుండి అనంటే అప్పుడు ఏమవుతుంది, మామిడి పళ్ళపై ఆలోచనను మనసు నుండి చెరిపివేస్తున్నాడు ఆ వ్యక్తి. అంటే అదే శమం. తరువాత కాళ్లను కళ్ళను కట్టివేసి బాహ్యేంద్రియములను గనక నియంత్రించుకొని ఆ పండు దొరికే స్థలమునకు కానీ ఆ పండుపై మక్కువతో చూడడం కానీ చేయకుండా తనను తాను తన ఇంద్రియములను బాహ్యేంద్రియములను నియంత్రించుకున్నాడంటే కనుక రాను రాను ఆ పండుపై కోరిక పండుబారిపోతుంది. పండుబారినది పనికిరాకుండా పోతుంది. రాను అది దమము. కావున ఈ శమదమాల సాన్నిహిత్యము మనలను ద్వంద్వాతీతులను చేయగలదు. ఈ ద్వంద్వాతీతమే ఆత్మదర్శనము. ఆత్మదర్శనమే పరమాత్మ సాక్షాత్కారము అంటే ఒకటి. దాన్ని చేరితే మనకు మిగిలేది నిర్వాణమే. నిర్వాణము అంటే శూన్యమే. చూడండి ఎక్కడి నుండి బయలుదేరి ఎక్కడికి చేరినాము. ఇక మూడు సంఖ్యకు వస్తాము. మూడు త్రిగుణాత్మకము. ప్రకృతి పురుషుల సంయోగమే విశ్వము అంటే సృష్టి స్థితి లయము. ఈ సృష్టి స్థితి లయము ఈ మూడింటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అధిపతి ఉన్నాడు అంటే హెడ్. సృష్టికి బ్రహ్మ అయితే స్థితికి విష్ణువు, లయమునకు మహేశ్వరుడు అధిపతులు. లయము జరిగితే తురీయమే మిగిలేది అంటే అంతా భగవంతుని చేరిపోతారు. మళ్ళీ సృష్టి మొదలయ్యే వరకు భగవంతునితోనే ఉండటం జరుగుతుంది. ఇందుకు సంబంధించిన ఋగ్వేద వాక్యము ఈ విధంగా ఉంది. సత్యం బృహద్రతం అగ్రం విశ్వాన్ ధారయంతి. బృహత్ అంటే మిక్కిలి పెద్దది, రుతం అంటే అత్యంత సక్రమమైనటువంటి నియమానుసరణ, అగ్రం అంటే అన్నిటికన్నా ఉత్తమము. ఈ లక్షణాలు ఈ విశ్వమును ధరించి ఉన్నాయి. ఈ లక్షణాలన్నీ కలిగిన వాడు ఎవరు అంటే గనక ఆ పరబ్రహ్మమే. అది మనం తెలుసుకోవలసింది. ఇందులో ఇంకొక చిన్న విషయం కూడా ఉంది. విష్ణువు స్థితికి అంటే పాలనకు, మంచి చెడ్డలు బాగోగులు చూసుకునేదానికి ఏర్పరపబడినాడు అన్నది మనం ఎప్పుడూ అనుకుంటుంటాము. అదేవిధంగా శివుడు లయమునకు అధిపతి, మొత్తము సృష్టికి హర్త, ఆయన సృష్టినంతా లయము చేసేస్తాడు అని అనుకుంటాము. కానీ లయము దేనితో పోల్చబడుతుంది ఒక్కసారి ఆలోచన చేయండి. లయము చీకటితో పోల్చబడుతుంది. ఎందుకు? లయమనేదే ఏర్పడితే సూర్యుడు చంద్రుడు ఏమీ ఉండదు కాబట్టి మనకు వెలుతురు అనేదే ఉండదు, అంతా చీకటే. అంటే నలుపు. ఈ నలుపు ఎవరికి ఉంటుంది? విష్ణువు శరీరం నలుపు. మరి శివుని శరీరము శివుడి శరీరము తెలిపే కాకుండా ఎప్పుడూ ఆయన విభూతి పూసుకొని ఉంటాడు, మొత్తమంతా తెలిపే. అదేవిధంగా గంగ, చంద్రుడు ఇవన్నీ ఏమి తెలుపుతాయి? ఇవన్నీ తెలుపును తెలుపుతాయి. అదేవిధంగా విష్ణువుకు తానున్న సముద్రము కానీ తాను కానీ ఇవన్నీ ఒకసారి కనుక మనం వరుసగా చూస్తూ వస్తే అవన్నీ నలుపు తెలుపుతాయి. అయినా కూడా ఆయన స్థితిని చూసుకుంటాడు, ఈయన లయమును చూసుకుంటాడు. అంటే మనకి ఇక్కడ ఏమి తెలుస్తుంది? బ్రహ్మ ఏమో సృష్టితో సంబంధం కాబట్టి ఆయన వీళ్ళ మధ్యలోకి రాడు. మిగిలిపోయిన వీళ్ళ ఇద్దరిలో మనము సునిశ్చితముగా చూచినామంటే శివుడికి విష్ణువుకు భేదం లేదు, శివుడే విష్ణువు, విష్ణుడే శివుడు అన్నది మనకు అర్థమవుతుంది. ఆ స్థితికి మనము చేరుకుంటే కనుక మనకు తప్పకుండా భగవద్ దర్శనమే లభించుతుంది, పరమాత్మనే మనము చూసుకోవచ్చు. దీని తర్వాత ప్రణవమును గురించి మూడు మాటలు మాట్లాడుకుందాము. ప్రణవమును గురించి ఒక శాస్త్రవచనము ఉన్నది, దాన్ని ఒక్కసారి తెలియపరుచుకుంటాను. ప్రణవో ధనుః శరీరోహ్యాత్మ బ్రహ్మా తల్లక్ష్యముచ్యతే అప్రమత్తేన వేద్దవ్యం శర్వత్తన్మయో భవేత్. అంటే ఇక్కడ పరబ్రహ్మ లక్ష్యమైతే ఆత్మ బాణము, ఓంకారమే విల్లు. లక్ష్యమైన పరబ్రహ్మపై ఆత్మ అనే బాణాన్ని ఏకాగ్రతతో గురిపెట్టడానికి వలసిన విల్లే ఓంకారం. ఇది ఆ ఉ మా అంటే అకార ఉకార మకారముల సంగమము. అకారము కడుపు నుండి ఉత్పన్నమైతే ఉకారము హృదయము నుండి, మకారము కంఠము నుండి ఉత్పత్తి అవుతాయి. మకార ఉచ్చారణతో నోరు మూతపడుతుంది. నోరు మూతపడినా కూడా కంఠము నుండి అన్న శబ్దము వస్తూనే ఉంటుంది వచ్చినంత వరకు. ఆ వచ్చిన తరువాత ఏ స్థితికైతే మనం చేరుతామో దాన్నే తురీయమంటారు. సాధకుడు సఫలీకృతుడైతే అతడు శూన్యములోనికి లయమైనట్లే కదా. ఇది సాధన మీద ఆధారపడే విషయం కాబట్టి సాధకుడు తురియావస్థను చేరినాడంటే పరమేశ్వరునిలో లీనమైట్టే, లేదంటే పరమేశ్వరుని తాను తెలుసుకున్నట్లే. మరి యొక్క ముఖ్యమైన విషయము ఓంకారము నాదబిందు కళాధారము అంటారు. ఈ విషయమును వివరించిన ఒక మహాజ్ఞాని చెప్పిన ఉదాహరణ నేను మీకు తెలియబరుస్తూ ఉన్నాను. ఒక అబ్బాయి ఇంట్లో ఉన్నాడు. బయట ఇంటిలో నుండి తనకు కనపడని ఒక ప్రదేశం నుండి అతనికి ఒక కేక వినిపించింది. వెంటనే ఆ బాలిన నోట నాన్న అన్న మాట వెలువడింది. అతని మనోఫలకముపై తన తండ్రి చిత్రము ఆవిష్కృతమైనది. ఇక్కడ కేక నాదము, నాన్న అన్న తక్షణ భావము బిందువు, మనోఫలకముపై ప్రస్ఫుటమైన ఆకారం కళ. ఈ మూడింటినీ తనలో ఇముడుచుకొని ఆత్మను పరమాత్మతో అనుసంధించేదే ప్రణవము. ఇది నాకు తెలిసినది మీకు సూక్ష్మముగా మూడు యొక్క ప్రాధాన్యతను గురించి తెలియబరిచి ఇక నాలుగుకు బయలుదేరుతూ ఉన్నాము. నాలుగు చతుర్వేదములు. చతుర్వేదములు ఋగ్యజు సామాధర్మణ వేదములు అన్నది మనకు తెలిసినదే. ఈ వేదములు నాలుగు చెప్పేది కూడా ఏకేశ్వర సాధనే. ఈ విషయాన్ని నాలుగు వేదములలోని నాలుగు మహావాక్యములే చెబుతూ ఉన్నాయి. మొదటిది ప్రజ్ఞానం బ్రహ్మ, అంటే వేదజ్ఞాన సారాంశమే బ్రహ్మ. ఇది ఐతరేయ ఉపనిషత్తులో చెప్పబడి ఉంది. దీనిని ఋగ్వేదము కలిగి ఉంది. రెండవది అహం బ్రహ్మస్మి, నేనును తెలుసుకుంటే అదే బ్రహ్మ. నేను తెలుసుకునుటే అదే బ్రహ్మ. దీ అర్థాన్ని చాలామంది అహం బ్రహ్మస్మి అంటే నేనే బ్రహ్మను అని ఎంతో అహంకారంగా చెబుతూ ఉంటారు. కానీ సక్రమమైనటువంటి అవగాహన లేక ఆ విధంగా చెప్తూ ఉంటారో ఏమో నాకు తెలియదు. నిజానికి అహం బ్రహ్మస్మిలో అర్థము చేసుకోనవలసినది ఏమిటంటే ఈ నేను అనే దానిని మనం తెలుసుకుంటే ఆ నేనే బ్రహ్మ పదార్థముగా మనకు తెలియబడుతుంది. ఇది బృహదారణ్యకోపనిషత్తులో ఉంది. యజుర్వేదము దీనిని కలిగి ఉంది. ఇక మూడవది తత్ త్వం అసి, అంటే అది నీవే. ఈ విషయము ఛాందోగ్యోపనిషత్తులో చెప్పబడింది. దానిని సామవేదం కలిగి ఉంది. నాలుగవది అయమాత్మానం బ్రహ్మ, నా అంతరాత్మే బ్రహ్మ అన్నది మాండూక్యోపనిషత్తులో ఉంది, దానిని అథర్వణ వేదము కలిగి ఉంది. ఈ విధముగా ఈ మహావాక్యములు ఒక్కొక్క వేదములో ఒక్కొక్కటిగా ఉన్నాయి. కానీ ఈ నాలుగు చెప్పేది ఒకే మాటే, పరబ్రహ్మం ఒకటే, దేవుడు ఒక్కడే. మీకు ఏ రూపం నచ్చితే ఆ రూపంలో మీరు నమస్కారం చేసుకోవటానికి, భక్తిపూర్వకంగా ఆరాధించడానికి వచ్చిన కష్టము నష్టము ఏమీ లేదు. మీరు వాటికంటే మించి తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మీకు నచ్చిన శరీరంతో కలిగినటువంటి పరమాత్మ స్వరూపాన్ని మీరు అభిలషించి ప్రార్థించుతున్నారు, కొలుస్తూ ఉన్నారు. కానీ చివరకు మాత్రము మీరు పొందేది ఆ పరమాత్మ సాయుధ్యమే, ఆయన ఒక్కడే, అందరూ ఆయనలో లయమయ్యేవాళ్లే. ఇక ఇంకొక విషయం, ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, నేను నాలుగుకు వచ్చేదానికి ముందు మూడుకు సంబంధించి త్రిగుణములను గురించి చెప్పుటకు మరిచినాను. దయతో నా తప్పును మన్నించి ఆలకించ ప్రార్థన. ఈ త్రిగుణములు అంటేనే మూడు. ఈ గుణములు ఏవి అంటే గనక, సత్వ రజస్తమో గుణాలు. సత్వము అంటే అన్నిటికంటే చాలా శుద్ధమైనది. ఈ పూర్తిగా ఈ గుణము కలిగి ఒక వ్యక్తి ఉన్నాడు అని ఊహించుకుందాము. ఆ వ్యక్తిలో ఇటువంటి కోపము అన్నది ఉండనే ఉండదు. ఆయన ఎంతో శుద్ధముగా, ఎంతో శుభ్రముగా చూస్తూనే ఆయన యొక్క ముఖములో కానీ ఆయన శరీరంలో కానీ తేజస్సు ఉట్టిపడుతూ ఉంటుంది. ఆయన నోటి నుండి ఏ మాట వచ్చినా అది వేదమే, అందుకు తిరిగే ఉండదు. సత్వము యొక్క గొప్పదనం అది. అదే రెండవ గుణము రజోగుణము లేక రాజసము. ఈ రాజసము నేను, నాది, నాకు అన్నటువంటి ఒక రకమైన అహంకారం, అహం అంటే నేననే అర్థం, వేరే ఏం కాదు, అది ఏర్పడుతుంది. ఆ విధంగా ఏర్పడటమే కాకుండా ఆ విధంగా ఏర్పడడం వల్ల ఏర్పడే పౌరుషము, అంటే ఏదైనా తన మనసుకు తప్పుగా తోచితే వాళ్ళ మీద యుద్ధం ప్రకటించడము లేక మరీ కోపం తారాస్థాయికి చేరుకొని తన పరిధే దాటిపోతే కుత్తుక ఉత్తరించడము కూడా చేసేవాళ్ళు రజోగుణ సంపన్నులు. ఇది పూర్తి రాజసం మాత్రమే ఉంటే చెప్తున్నాను. అదేవిధంగా తమోగుణ సంపన్నునికి ఎప్పుడూ నిద్రపోదామా, ఏదో ఆకలైతే తిందామా, ఆ తర్వాత మనం చేయవలసినటువంటి వేరే ఏం మనకు కోరిక కలిగే ఏదైనా పని ఉంటే కనుక చేసుకుందామా, మళ్ళీ పడుకో నిద్రపోదామా, తిందామా, ఈ విధంగానే ఉంటుంది. దీనికి ఉదాహరణ, మనకు సులభంగా దొరికే ఉదాహరణ కుంభకర్ణుడు. సో ఇది తమోగుణము. కానీ ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే, ఈ సృష్టిలో పూర్తి తామసము లేక పూర్తి రాజసము లేక పూర్తి సత్వము కలిగినటువంటి వ్యక్తులను మనము చూడటం తటస్థించదు. ఎంత సత్వం ఉందనుకున్నా వారిలో అణుమాత్రమైన ఆవగింతైన రజస్సు తమస్సు ఉంటుంది. అదేవిధంగా ఎంత రజస్సు ఉందనుకున్నా ఎక్కడో ఒక మూలన సత్వము తమస్సు ఉంటుంది. అదేవిధంగా తమస్సులో కూడా ఎక్కడో ఒక చోట కాస్త సత్వము కాస్త రజస్సు ఉంటుంది. ఇవి ఎన్ని విధాలుగా ఈ మూడు లక్షణాలు లేనిదే ఒక మనిషి యొక్క ఆకృతి రాదు భూమి మీదకి. ఆ విధంగా భూమి మీదకి వచ్చిన ఆకృతి ఈ సత్వరజస్తమో గుణాలలోని ఏది ఎంతెంత ఏ పాళ్ళలో ఏది వాడుతున్నారు అనే దాన్ని బట్టే మనుషుల యొక్క ప్రకృతి ప్రవృత్తి ఆధారపడి ఉంటుంది. ఈ విధముగా దీంట్లో కొంత, దాంట్లో కొంత, దాంట్లో కొంత, ఈ విధంగా మూడింటి నుండి తీసుకోవడం వల్ల ఈ ప్రపంచంలోని సృష్టిలోని చరాచర ప్రాణులను అనంతమైన రీతులలో ఉత్పత్తి చేయవచ్చు. అందువల్లనే మానవులపై పుట్టిన మనము తెలుసుకోగలుగుతాము కాబట్టి ఒకరి మనస్తత్వానికి ఇంకొకరి మనస్తత్వానికి ఒకచోట కాకపోయినా ఒక చోట తేడా తెలుస్తుంది. ఒకే తల్లికి కలిగినటువంటి పిల్లల మధ్యన కూడా ఆ తేడాను మనము గమనించుతాము. కావున ఈ మూడు గుణాలలో మనకు ఏ గుణము ఎక్కువగా ఉన్నా అది సత్వమైతే పర్వాలేదు, కానీ మిగతా రెండు గుణాలలో ఏది ఎక్కువగా ఉందనిపించినా రాను రాను మన సాధన వల్ల వానిని తగ్గించుకుంటూ సత్వం వైపుకు నడిచినామంటే తప్పకుండా మనకు పరమాత్మ సాక్షాత్కారమే. ఇక నేను వేదముల గురించి చెప్పినాను, వేదముల యొక్క నాలుగు వేదముల గురించి చెప్పినాను, నాలుగు వేదములలో మహావాక్యముల గురించి చెప్పినాను నేను. ఇప్పుడు ఎవరైతే ఈ విధముగా సంసార ససీరుహ పత్రగత జలబిందువులై, అంటే సంసారము అనే తామరాకుపై కేవలం నీటి బుట్టు వలె సంసారము చేస్తారు కానీ దాన్ని అంటుకొని ఉండరు, అదే సర్వస్వం అనుకోరు, కానీ తన బాధ్యతలు నిర్వర్తించడంలో వాళ్ళెప్పుడూ వెనుకాడరు. ఆ విధముగా సంచరించే వారులకు కొన్ని జన్మల తరువాతనైనా తమ తమ సంచిత ప్రారంభ కర్మల వల్ల పరమాత్మను సాధించగలుగుతారు. ఎందుకంటే మనసు కలిగితే మార్గము ఉంటుంది కదా. ఆ తరువాత ఇంకొకటి ఉన్నది, చతుర్విధ పురుషార్థాలు. ఈ చతుర్విధ పురుషార్థాలు ఏవి? ధర్మ, అర్థ, కామ, మోక్షములు. ఈ నాలుగు అందరికీ తెలిసినవే. ఇప్పుడు ధర్మ, అర్థ రెండవది తీసుకుందాము. అర్థము అంటే ధనము. ధనము ఏ విధముగా సంపాదించవలా అంటే ధర్మముతో కూడిన ధనమును సంపాదించవలా అని నా అభిప్రాయం. మన యొక్క సంపాదన ఎప్పుడు ధర్మబద్ధమై ఉండవాలా. ధర్మ, అర్థ, కామ అంటే మన కామితం ఎప్పుడు మోక్షమును ఆశ్రయించి ఉండవాల. అందుకనే మోక్షం పక్కన కామం ఉంది. ఈ కామం అంటే గనక కామము విడిగా తీసుకుంటే మనం ఏ వస్తువు మీద కానీ, ఏ స్త్రీ మీద కానీ, లేక ఏ విషయం మీద కానీ మనకు ఆతురత ఉండవచ్చు, ఒక కోరిక ఉండవచ్చు. ఆ కామము ఏర్పడితే గనక అది తీరిన తర్వాత మళ్ళీ అదే కావాలని కూడా కోరుకోవచ్చు, లేక ఇది ఇంకెందుకు వేరేది కావాలని కోరుకోవచ్చు. కాబట్టి ఈ కామము అనే మాటకు అర్థము ఆ విధంగా గనక తీసుకుంటే వాని జీవితం అంతా మోక్ష సాధన అనేది లేకుండానే కామములోనే గడిచిపోతుంది. అందుకే కామము పక్కనే మోక్షాన్ని ఉంచి నీ కామము ఎప్పుడు మోక్షమునకు దారి తీయవాలా, నీవు మోక్ష సాధనకు తగినటువంటి కామితాన్ని మాత్రమే నీవు మనసులో ఉంచుకోవాలా అని మనకు గుర్తు చేస్తున్నాయి వేదాలు. ధర్మబద్ధమైన సంపాదన, మోక్షముపైన కోరిక కలిగి ఉంటే గనక జిజ్ఞాసు పరమాత్మను తప్పకుండా చేరుతాడు. ఇంకొక విషయం ఏమిటంటే చతుర్విశతి తత్వాలలో అంటే 24 తత్వాలు ఉన్నాయి. ఈ 24 తత్వాలలో అహంకారము అన్నది 4వది. అహము గనక అణిగిపోతే అచ్యుత పదమునకు ఆటంకము తొలగిపోయినట్లే కదా. ఈ అన్నింటిలో కూడా ఈ అహంకారం అనేది చాలా చెడ్డ గుణము. ఈ అహంకారం అనేది ఒకేసారి తగ్గమంటే తగ్గదు. మనిషి కలిగి ఉన్న తర్వాత అహంకారం లేని వ్యక్తి కూడా ఉండకపోవచ్చు. కానీ ఈ అహంకారాన్ని రాను రాను తగ్గించుకోగలిగినాడంటే కనుక తప్పకుండా అతను అచ్యుత పదానికి చేరుతాడు. అసలు అచ్యుతుడు అంటే నా ప్లస్ చ్యుతుడు, చ్యుతి లేనివాడు. ఎవరు? పరమేశ్వరుడు. ఇది కొంతమంది విష్ణువుకు మాత్రమే అన్వయించుతారు, అది పొరపాటు. ఏ దేవునికైనా, అది బ్రహ్మకే కానీ, విష్ణువుకే కానీ, శివునికే కానీ, ఎవరైనా వీళ్ళందరూ అచ్యుతులే. ఇంకొక విషయం ఏమిటంటే నిజానికి ధర్మము ఒక పాదముతో నడిచే ఈ కలియుగంలో కృత త్రేత ద్వాపర యుగాలలో జరిగిన మంచి చెడ్డలు నరసి రుజు ప్రవర్తనలను అలవరుచుకొని భగవద్ధ్యానమునందు జీవితమును గడిపిన మోక్షము తథ్యము. ఎందువలనంటే మనకు పూర్వ చరిత్రలు ఉన్నాయి. మనము కలియుగంలో పుట్టడము ఒక రకంగా అదృష్టము. కలియుగంలో తపస్సు చేయమని చెప్పలేదు, యజ్ఞయాగాదులు నిద్ర లేచినప్పటి నుండి చేస్తూ ఉండమని చెప్పలేదు. లేదు, వాళ్ళు చెప్పినదల్లా ఏమిటంటే గనక ఆ పెద్దల దగ్గరికి మోక్ష మార్గం వెతుక్కుంటూ పోమని చెప్పలేదు. వాళ్ళు చెప్పినదల్లా ఏమని చెప్పినారంటే కలౌ సంకీర్చ కేశవం, పరమాత్ముని గురించి సంకీర్తనము చేస్తే చాలు. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, పరమేశ్వర వేరే అది కూడా అక్కర్లేదు. ఓం అని ఒక్క మాట అన్నా చాలు. లేదు, దేవుడా నివేదిక్కు, పరమేశ్వర నివేదిక్కు, శ్రీహరి నివేదిక్కు. ఈ విధంగా గనక చెప్పుకున్నారంటే అదే మనుషులను ఈ పాప పంకిలము నుండి బయటకు చేర్చి వాళ్ళను భగవంతునికి దగ్గరగా చేరుస్తుంది. అందువల్ల మనము కృత త్రేత ద్వాపర యుగాలలో మహనీయుల యొక్క చరిత్రలను తెలుసుకుంటూ చదువుకుంటూ తెలుపుకుంటూ వచ్చినామంటే మనమే కాకుండా మన తర్వాతి తరాల వారు కూడా విషయములను అర్థం చేసుకొని తమకు తోచిన రీతిలో వాటిని చదివి అర్థము చేసుకొని ఆకలింపు చేసుకొని తాము 10 మందికి పంచగలుగుతారు. అప్పుడే మనము రుజువైన మార్గములో నడిచిన వాళ్ళమవుతాము, భగవంతునికి చేరువ అవుతాము.
మీరు వింటున్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
హాయ్, నేను మీ చిత్ర అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అన్నమయ్య కూడా ఇహ పరసాధనమిది ఒకటే, సహజపు మురారి సంకీర్తన ఒకటే అని అన్నాడు. ఎవరు చెప్పినా ఇంతకు వేరే విధంగా చెప్పడం మాత్రం జరగదు. అందువల్ల మనము బాల్య యవ్వన కౌమార వార్ధక్యావస్థలలో ఏ అవస్థకు తగినటువంటి కార్యాచరణ ఆ అవస్థకు చేసుకుంటూ భగవంతుని తలపోయట మాత్రము, ఏ అవస్థలోనైనా భగవంతుని తలపోయట మాత్రము మరవకుండా చేసుకుంటూ పోయినారంటే మనము బ్రహ్మపదము పొందక తప్పదు. ఎందుకు ఈ దీనికి కూడా నేను ఇంకొక మాట చెప్తాను. అసలు బాల్యము, బాల్యములో తల్లి తండ్రి కనుక పిల్లవానికి ప్రతిరోజు స్నానం చేయించి దేవుని మందిరము దగ్గరికి పిలుచుకొని పోయి, తమ ఇంట్లో ఉండే మందిరం దగ్గరికి, ఒక పటము దగ్గరికి పిలుచుకొని పోయి దేవునికి నమస్కారం చేయించుతూ ఉంటే కనుక కొన్ని రోజులకు ఆ బాలునికి అది అలవాటైపోతుంది. తాను యవ్వనంలోకి వచ్చినా, ఆ తర్వాత కౌమారావస్థలోకి వచ్చినా, వార్ధక్యమే వచ్చినా ఆ తర్వాత మరవడు. తాను మరవకపోగా మళ్ళీ తన తర్వాత తరాలకు చెప్పుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇందువల్ల ఈ విషయాన్ని మరవకుండా దయతో పాటించితే ఈ భరత భూమికే ఎంతో శ్రేయస్సు చేకూర్చిన వారు అవుతారు, మీ శ్రేయస్సును మీరు చూసుకున్న వారు కూడా అవుతారు. ఇక ఐదుకు వస్తాము. ఐదు పంచభూతాత్మకము. ఈ శరీరమే పంచభూతాత్మకము, ఈ ప్రపంచమే పంచభూతాత్మకము. పృథివీ, ఆపస్సు, తేజస్సు, వాయువు, ఆకాశములు అన్నవి ఈ పంచభూతములు. భూతములు అంటే దయ్యాలు, భూతాలు మాత్రం కాదు. వీనికి, ఈ పంచభూతములకు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు అన్న పంచతన్మాత్రలు ఉంటాయి. అంటే ఇవి ఏమిటంటే, ఆకాశము నుండి వస్తాము. ఆకాశము శబ్దము మాత్రమే కలిగి ఉంటుంది. ఆకాశమునకు శబ్దము మాత్రమే గుణము, వేరే ఏ గుణములు ఉండవు. అదే ఆకాశము తరువాత వచ్చే వాయువుకు శబ్ద, స్పర్శ, శబ్దము ఉంటుంది, స్పర్శ ఉంటుంది, అంతేగాని ఇంకా ఏమీ ఉండవు. అదే తేజస్సు అంటే సూర్యుని యొక్క వెలుగు లేక అగ్ని యొక్క వెలుగు, ఏదైనా సరే. ఈ దీనికి శబ్ద, స్పర్శ, రూపములు కూడా ఉంటాయి. అంటే ఒక్కొక్క దానికి ఏ విధంగా ఒక్కొక్క గుణము చేరుతూ వస్తుందో చూడండి. ఇవి నేను చెప్పే మాటలు కాదు, ఈ విధముగా ఉన్నాయి చూడండి అని మన పెద్దలు నిర్ణయించిన మాట వారి మాటగా తెలియబరుస్తున్నాను అంతేగాని దీంట్లో నా మేధస్సు ఏమీ లేదు. కావున మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ విధమైనటువంటి ఒక క్లాసిఫికేషన్ అని ఇంగ్లీష్లో మనం మాట్లాడుకుంటే కనుక ఒక క్లాసిఫికేషన్ పాశ్చాత్యులు ఎవరూ చేయలేదు. వాళ్ళ ఆలోచన పరిధి అంత దూరం పోనే లేదు. అది ఈ ఋషులకు మునులకు మాత్రమే చెల్లు. అదేవిధంగా ఇప్పుడు తేజస్సును గురించి చెప్పుకున్నాము. తేజస్సులో మూడు గుణాలు ఉంటాయి, శబ్ద, స్పర్శ, రూపములు. ఆ తర్వాత వచ్చేది ఆపస్సు. ఆపస్సు అంటే నీరు. నీటికి శబ్ద, స్పర్శ, రూప, రస ఈ నాలుగు గుణములు ఉంటాయి. ఆ తరువాత ఐదవదైన భూమికి విషయానికి వచ్చినామంటే కనుక శబ్ద, స్పర్శ, రస, రూపములతో కూడా గంధము కూడా అది కలిగి ఉంటుంది. గంధం అంటే వాసన అండి, వేరే ఏమి కాదు. ఈ ఐదు గుణాలు భూమికి ఉంటాయి. అంటే కిందికి వచ్చే కొద్దీ ఒక్కొక్క గుణం పెరుగుతూ ఉంది, లేక పైకి పోయే కొద్దీ ఒక్కొక్క గుణం తరుగుతూ ఉంది. కింది నుండి పైకైతే ఒక విధంగా, పై నుండి కిందికైతే ఇంకొక విధంగా, అంటే అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ అని అంటామే మనము. అది ఇటువంటి క్లాసిఫికేషన్ మనం ఎక్కడ చూడం. అసలు ఈ పంచభూతాలుగా ప్రపంచం అనేది ఏర్పడిందని చెప్పడమే ఒక గొప్ప ఆవిష్కరణ. ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇది వేదాలలో చెప్పబడింది, ఈ విధంగా చెప్పబడింది అని మన పెద్దలు చెప్పినారు. ఇక మనము మానవ శరీరాన్ని పంచభూతాత్మకము అని కూడా అన్నారని మొదలే చెప్పినాను నేను. అది ఏ విధంగా మన పెద్దలు తెలియబరిచినారు అన్నది మీకు విశదము చేసే ప్రయత్నం చేస్తాను. పాదములు భూమి, కటి, కటి అంటే నడుము ప్రాంతము, నీరు, ఉదర హృదయములు తేజస్సు, ముక్కు, ఊపిరితిత్తులు, వాయువు, ముక్కు, ఊపిరితిత్తులు ఈ రెండు వాయువు, తల, తల సహస్రారం అంటారు, అది ఆకాశం. మనకు శబ్ద ఉత్పత్తి అక్కడుండే కదా జరుగుతుంది, అందువల్ల తల సహస్రారముగా చెప్పబడింది. ఈ కటి ప్రాంతము కొంత ఉదర ప్రాంతము కలిపితే నీరు, ఆ ఉదరము పైభాగము హృదయము కలిపితే తేజస్సు, ముక్కు ఊపిరితిత్తులు చూస్తే వాయువు, తల ఆకాశము. అంటే మనకి ఏమర్థమవుతూ ఉంది, మనము గనక ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు పైకి చేరుతూ పోయినామంటే మనము సహస్రారాన్ని చేరతాము. అంటే ఒక్కొక్క గుణము ఒక్కొక్క గుణం తగ్గించుకుంటూ పోతాము. ఈ తన్మాత్రల్లో ఒక్కోటి ఒక్కోటి తగ్గుతుంది. సాధకుడు ఊర్ధ్వరేతస్కుడై బ్రహ్మపద సాధనా సమర్థత సమకూర్చుకుంటే గనక అతను సహస్రారాన్ని చేరతాడు. సహస్రారాన్ని చేరిన వానికి కపాల మోక్షము అంటారు. పరమాత్మునిలో ఐక్యమైపోతాడు. ఇక 5 తర్వాత 6. 6లో ముఖ్యముగా మనము తెలుసుకోవలసినది షట్చక్రములు. షట్చక్రములు అంటే 6 చక్రాలు ఈ శరీరంలో ఉన్నాయి అని చెప్పినారు. ఈ షట్చక్రముల గురించి తెలుసుకొని మనము సాధన చేస్తే గనక ఒక్కొక్క చక్రము పైకి చేరుతూ పోతాము. దానినే యోగము అన్నారు పతంజలి మహర్షి. మన అదృష్టం ఏమంటే ఈరోజు యోగా అనే పేరుతో మనము మన శక్తి కొద్దీ కొన్ని వేలో ఇంకా ఎక్కువైతే లక్షలో ఇంకా కోట్లిచ్చేవాళ్ళు కూడా ఉన్నారని విన్నాను. ఇవి ఇచ్చి యోగ సాధన చేస్తారు. ఈ యోగ సాధన ఎంతవరకు చేస్తూ ఉన్నారంటే కేవలము వాళ్ళ శరీరము ఎప్పుడు నిగనిగ మెరుస్తూ ధగధగలాడుతూ ఉండాలన్న ఆలోచనతో మాత్రమే చేస్తూ ఉన్నారు. ఈ నిగారింపు కలకాలము నిలుస్తుందా అన్న ఆలోచన లేదు. దానికంటే యోగము అంటేనే అర్థము ఆత్మను పరమాత్మకు సంధించటానికి మనసు నిలకడ చేసుకునేదాన్నే యోగం అంటారు. ఆ స్థితి కోసమే పతంజలి మహర్షి ఈ యోగశాస్త్రాన్ని గురించి చెప్పినది. కానీ మనకు పరమాత్మతో సంబంధం లేదు. అహం బ్రహ్మస్మి, నేనెప్పుడు చిన్న నా బొజ్జకు శ్రీరామరక్ష అనుకుంటూ కలకాలము మనము ఈ యోగా చేసుకొని శరీరాన్ని ఎంతో వయసు కంటే తక్కువగా కనిపింపజేసుకుంటున్నాము అన్న భ్రమలో ఉండిపోతూ దానికి సెంట్లు అత్తర్లు పూసుకుంటూ ఉండిపోవడం తప్పించి భగవంతుడు భగవత్ సాధన అన్న విషయంపై మనసును ఎందుకో కేంద్రీకరించము. ఒకవేళ నిజంగానే కేంద్రీకరించగలిగితే ఎంతటి మహనీయత సమకూరుతుందో మన ఊహకు అందని విషయము. ఒక్కసారి దాన్ని అందుకున్న తర్వాత అసలు ఇంక మళ్ళీ మనకి ఏదీ కనిపించదు. ఇంకా ఎత్తుకు ఎదగవాలని అనిపించుతూ ఉంటుంది. కాబట్టి ఈ కుండలిని శక్తి ఎక్కడుంటుంది? కుండలిని శక్తికి మూలాధారము మొదటి చక్రం. అది మూలాధారం నుండి బయలుదేరి 2 స్వాధిష్టానము, 3 మణిపూరకము, 4 అనాహతము, 5 విశుద్ధము, 6 ఆజ్ఞ. ఈ చక్రములను 6 గనక అధిగమించితే మనము సహస్రారాన్ని చేరుకుంటాము. అదే యోగసిద్ధి. ఇది నేను చెప్పినంత సులభము కాదు. ఇది చేయడము చాలా కష్టము. దీనికి ఎంతో ఏకాగ్రత అవసరము. ఎంతో విశేషమైనటువంటి సాధన కూడా అవసరము. నన్ను మీరు క్షమించగలిగితే ఒక్క వాస్తవాన్ని గురించి చెప్తున్నాను. నేను యోగ సాధన చేయలేదు. నేను చిన్న వయసులో ఉన్నప్పుడు దీనిని గురించి తెలియవరిచే వారు కూడా తక్కువగానే ఉండినారు. నాకు తెలుసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. కేవలము చదివినామా, ఉద్యోగం తెచ్చుకున్నామా, సంపాదించినామా, కుటుంబాన్ని పోషించుకున్నామా అన్నదానికోసమే సంపాదించడం జరిగింది. కానీ మిగిలించి కోట్లకు కోట్లు కూడబెట్టాలా అనే ఉద్దేశంతో చదువుకోవడం జరగలేదు. అందువల్ల మా యొక్క ఆలోచన ఎంతసేపు చదువు ఉద్యోగం మీద ఉండనిది. కాబట్టి ఇవి ఈ సాధనల మీద మనసు పోలేదు. అప్పుడు మార్గం చూపించేవారు లేకపోవడం కూడా ఇంకొక కారణము. అందువల్ల నేర్చుకోవడం జరగలేదు. ఈ సాధన చేయవలనంటే మొదటి ప్రయత్నముగా కామ, క్రోధ, మద, లోభ, మోహ, మాత్సర్యములు అనే అంతఃశత్రువులు, అరిషడ్వర్గములు అంటారు. ఈ అంతఃశత్రువులను గనక మనం జయించితే అప్పుడు మనము సహస్రారం చేరుకునే అవకాశం ఉంటుంది. ఒక్కొక్క చక్రము దాటుకుంటూ కాబట్టి ఈ దీక్ష చేపట్టి సాధకుడు యోగ సాధన చేసినాడంటే, అరిషడ్వర్గములను జయించి యోగ సాధన చేసినాడంటే భగవత్ సాయుధ్యము చేరగలుగుతాడు. ఇంతవరకు మనము 1 నుండి 6 వరకు వచ్చినాము. ప్రతిదీ కూడా 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ 6 కానీ ఏదైనా చివరికి మాత్రము భగవత్ సాయుధ్యమునకు చేరటమే లక్ష్యము. ఇది గమనించి ఉంటారనుకుంటాను. ఇక 7వది సప్తమాతృకలు అంటారు. ఈ సప్తమాతృకలు ఎవరంటే ఇంద్రాణి, కౌమారి, చాముండి, బ్రాహ్మి, మహేశ్వరి, వారాహి, వైష్ణవి. దేవుని సాయుధ్యము చేరుటకు అంటే భగవత్ సాయుధ్యము చేరుటకు శంకరుల వారు ప్రతిష్ఠించిన షణ్మతములలో శాక్తేయం ఒకటి. శాక్తేయము అంటే శక్తికి సంబంధించినది. ఈ జగత్తు శక్తిమయము అని నమ్ముతారు. వీరు అమ్మవారిని ఆది మూలము అని నమ్మి ఆమెను ఆరాధించుతారు. ఈ ఆరాధనలోని భాగమే ఈ సప్తమాత్రలు. ఇది మనము ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి అన్న మాటలోకి చేరేది. అంటే ఉండేదేమో ఒకటే కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు. ఎవరు ఏ విధముగా చెప్పినా చివరకు చేరేది మాత్రం ఒకచోటికే. ఆ తర్వాత ఈ శక్తి అనే మాటను ఇంకా కాస్త నేను విశ్లేషించవలసి వస్తుంది. ఒక్క మాట చెప్తాను. మన పూర్వీకులు ఎన్నో వేల లక్షల సంవత్సరాల క్రిందటే శక్తి అన్నది ఒకటి ఉంది. ఆ శక్తిని కొలిస్తే మనకు అపరిమితమైనటువంటి శక్తి వస్తుంది అని నమ్మి ఆ విధంగా శక్తిని కొంతమంది మంచికి ఆరాధించితే మరికొందరు చెడ్డకు కూడా ఆరాధించినారు. వాళ్లను వామాచారులు అంటారు. మనం పాతాళ భైరవి సినిమా చూచినామంటే మనకు కొంతవరకు శక్తిని ఏ విధంగా దురుపయోగం చేసుకుంటాడు మాంత్రికుడు అన్నది మనకు అర్థమవుతుంది. కానీ ఉపయోగించినా దురుపయోగించినా శక్తి అనేది ఉన్నది అన్నమాట మాత్రం వాస్తవము. ఈ శక్తిని ఏడు భాగములుగా మన వాళ్ళు ఆ కాలంలోనే విభజించినారు. మరి ఈ కాలము పాశ్చాత్యులు కూడా అటు ఇటు చేసి ఎట్లయితే ఏమి వాళ్ళు శక్తి ఏడు భాగములనే చెప్పినారు. వీళ్ళు పెట్టిన పేర్లు వేరు. ఒకటి మెకానికల్ అంటే యాంత్రిక, రెండు శబ్ద సౌండ్, మూడు కెమికల్ రసాయన, నాలుగు విద్యుత్ ఎలక్ట్రికల్, ఐదు కాంతి లైట్, ఆరు హీట్ ఉష్ణ, ఏడు న్యూక్లియర్ అణు. కానీ మన వారు వేల సంవత్సరముల క్రితమే ఈ శక్తిని ఏడు భాగములుగా విభజించి ఉన్నారు. నేను అది ముందుగానే మీకు వివరించడం జరిగింది. ఎంతటి గొప్పవారు, ఎంతటి మహనీయులు, ఏ రోజు తమ పేరు కోసం ప్రాకులాడలేదు అన్న విషయాన్ని మీరు గమనించాలనే ఉద్దేశంతో నేను ఎప్పటికీ పదే పదే కాదు వంద సార్లు చెప్పి ఉంటానేమో. బహుశా చెప్పిందే చెప్తున్నాడే అని మాత్రం దయవుంచి అనుకోవద్దండి. వాళ్ళని గురించి ఎన్ని మార్లు చెప్పినా ఎంత చెప్పినా నాకు ఇంకా ఏదో లోటుగానే ఉంటుంది. అందువల్ల వినవించుకుంటున్నాను, అన్యథా కాదు. ఈ ఏడు శక్తులకు మూలమే పరాశక్తి. అంటే ఈ శక్తులన్నీ కూడా ఒకటే శక్తిలో కలుస్తాయి. ఆ శక్తి యొక్క భాగాలు ఇవన్నీ ఏడు. అప్పుడు కూడా ఇది ఏకేశ్వరోపాసననే తెలుపుతుంది. అది కూడా కైవల్య మార్గమే కదా.
మీరు వింటున్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
అందరికి నమస్కారం, నేను మీ గీతా మాధురి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నాదబ్రహ్మము అన్నది ఒకటి ఉంది. నాదబ్రహ్మం అంటే ఏమిటి? నాదము. నాదము అంటే కనుక ధ్వని. నాదము ధ్వని ఎన్ని విధాలుగా విభజించబడింది? ఏడు విధాలుగా విభజించబడింది. ఏమిటవి? స, రి, గ, మ, ప, ద, ని. ఈ ఏడు భాగాలు, ఈ ఏడు వీటితో పౌనఃపున్యములతో అనంతమైన రాగాలని సృష్టించవచ్చు. ఆ విధమైనటువంటి రాగాలను సృష్టించిన మహనీయులు త్యాగయ్య, శ్యామాశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ముగ్గురు కూడా తెలుగువారు. వారి యొక్క పూర్వీకులు నాయకరాజులు తమిళనాడులో పరిపాలించే కాలంలో, తంజావూరును మధురను పరిపాలించే కాలంలో వీళ్ళు అక్కడికి వలసపోవడం జరిగింది. వాళ్ళ పెద్దలు వలసపోయిన తరువాత వీళ్ళు అక్కడే పుట్టడం జరిగింది. ఇంకొక విషయం కూడా ఉంది ఇక్కడ. ఈ ముగ్గురు 10 సంవత్సరాల వ్యత్యాసంతో పుట్టినారు. అందరికన్నా పెద్దవాడు శ్యామాశాస్త్రి, ఆయన తర్వాత 10 సంవత్సరములకు త్యాగరాజు, ఆయన తర్వాత 10 సంవత్సరములకు ముత్తుస్వామి దీక్షితులు పుట్టినారు. శ్యామాశాస్త్రి గారి కుమారుడు త్యాగరాజు వద్ద విద్యను అభ్యసించినాడు. ఇంకొక విషయం ఏమిటంటే ముగ్గురు ఒకటే ఊరికి చెందినవారే, తిరువారూరుకు. ఒక్కొక్కరి ఇంటికి ఒకదాని నుండి ఒకటికి చాలా దగ్గరగా, పక్క వీధి పక్క వీధి పక్క వీధి ఆ విధంగానే చాలా దగ్గరగా ఉండేవారు ఈ మూడు ఇండ్లు కూడా. ఆ తర్వాత కాలక్రమేణా ఒక్కొక్కరు ఒక్కొక్క దేవతను ఉపాసించి బ్రహ్మైక్యం చెందినారు. ఆయన శ్యామాశాస్త్రి అమ్మవారిని ఉపాసించితే త్యాగరాజు శ్రీరాముని ఉపాసించినాడు. ముత్తుస్వామి దీక్షితుల వారు సుబ్రహ్మణ్యేశ్వరుని, తిరుత్తణి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించినాడు. కానీ ఈ ముగ్గురికి తమ మరణము ఏ రోజు అనేది కూడా తెలిసినటువంటి మహనీయులు వాళ్ళు. అందువల్లనే తాను సరిపోయేదానికి 2 రోజుల మునుపు ఆయన సన్యాసం తీసుకుంటాడు త్యాగరాజు వారు. శ్యామాశాస్త్రి గారు ముందే తెలియబరుస్తారు తన వాళ్లకు. అదేవిధంగా ముత్తుస్వామి దీక్షితుల వారు కూడా తన శిష్యులకు తన యొక్క అవసానము గురించి తెలియబరుస్తాడు. ఎంతటి మహనీయులో చూడండి, ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు మన వాళ్ళుగా మనము చెప్పుకునేదానికి కూడా నిజంగా సిగ్గుపడవలసిన విషయము. మనలో చాలామందికి వీళ్ళు తెలుగువారనేది కూడా తెలియని వాళ్ళు ఎంతోమంది ఉంటారంటే ఆశ్చర్యపడవలసిన విషయమేమి లేదు. పైపెచ్చు వారు మనకు అందించిన సంగీతమును సముద్రములో, అంటే మనకి ఇక్కడ హైదరాబాదులో సముద్రం లేకపోయినా ఎక్కడైనా ఉండినీ కాక ఆ సముద్రంలో కలిపి మనం ఈరోజు కేవలము పాశ్చాత్య సంగీతము ఏదైతే మన యొక్క సినిమా పాటలలో రంగరింపబడి వస్తూ ఉందో దానికి తగినట్టుగా గంతులు వేస్తున్నాము. నిజంగా సిగ్గుపడవలసిన విషయం కాదా ఇది? మనము పాడినా పాడకున్నా, మనము తెలుగు వాళ్ళమే అయి మనం ఆదరించినా ఆదరించకున్నా, ఆ సంగీతమునకు, ఆ అందులో రాసినటువంటి కీర్తనలకు ఈరోజుకి కూడా ఎంతో ఔన్నత్యమును గుర్తించి ఆ సంపదను గౌరవించే వాళ్ళు ఉన్నారు. ఆ పాటలు అజరామరాలు. ఈరోజు మనము ఏ పాటలు వింటూ తైతకలు ఆడుతున్నామో అవి ఒక క్షణికములు, కేవలము బుద్బుదప్రాయములు, అంటే ఒక నీటి బుడగ లాంటివి. ఈరోజు ఈ నీటి బుడగ లేస్తే గనక కొన్ని నిమిషాల తర్వాత ఇది పోయి ఇంకొక బుడగ వచ్చినట్టే ఈ పాటలు కూడా అంతే. ఇవి కలకాలము నిలిచేవి కాదు. ఏ కాలం వరకు అయితే ఆ శాస్త్రీయ సంగీతమును నమ్ముకొని దానికి అనుగుణమైనటువంటి బాణీలను తయారు చేసినారో అవి మాత్రమే నిలిచినాయి. కానీ ఈరోజు వచ్చే ఈ లొల్లాయి పదాలు ఏ విధంగానూ నిలవడం లేదు. ఇది కూడా మనము గమనించవలసిన విషయము. మనము ఒక మనసు యొక్క నిశ్చలత్వం కావాలంటే కనుక చక్కని సంగీతం వినడము, మనసుకు ఆహ్లాదపరిచే సంగీతం వినడము చాలా అవసరము. లేకపోతే కనుక రణగణోధ్వనుల మధ్యన సంగీతం వింటే మన మనసులో శాంతి ఏ పరిస్థితిలో కూడా దొరకదు. ఇక ఆరోగ్యమునకు ధాతువులు అవసరము. ఈ ధాతువులు కూడా ఏడున్నాయి. ఒకటి, ఈ ధాతువులను మన వాళ్ళు ఏర్పరిచినటువంటి ధాతువులు మీకు తెలియపరుస్తున్నాను. ఒకటి రసధాతువు ఛై, లింఫ్ ప్లాస్మా. రెండు రక్తధాతువు హెమోగ్లోబిన్ ఏ ఫ్రాక్షన్ ఇన్ బ్లడ్. మూడు మాంసధాతువు మజిల్ టిష్యూ. నాలుగు మేధాధాతువు ఫ్యాట్ ఆర్ ఎడిపోస్ టిష్యూ. ఐదు అస్థిధాతువు బోన్ టిష్యూ ఇంక్లూడింగ్ కార్టిలేజ్. ఆరు మధ్యాధాతువు బోన్ మ్యారో. దీనిని గ్రామ్యములో టస్సా అంటారు. పాత సినిమాలు చూచిన వాళ్ళు ఎవరైనా ఒక్కసారి పునశ్చరణ చేసుకుంటే ఒక సినిమాలో రేలంగి ఓర్ని తస్సా దియ్యా అని సినిమాలో వాడతాడు. తస్స తీయటం అంటే అతని శరీరమునంతా పూర్తిగా తొలగించి ఎముకను బ్రద్దలు చేసి అందులో ఉండే ధాతువును తీయటమే. ఏడు శుక్రధాతువు. శుక్రధాతువు అంటే సెమెన్, స్పెర్మ్, ఓవం, వీటిలను శుక్రధాతువు అంటారు. ఈ ధాతువుల యొక్క పౌనఃపున్యములే, అంటే పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్సే శరీర సౌష్ఠతకు ఉపయోగపడతాయి. అదేవిధంగా ఇంతకు ముందే నేను మీకు తెలియపరుచుకున్నట్టు ఈ త్రిగుణములు సత్వరజస్తమో గుణములు, వీటల నిష్పత్తులను బట్టి మనుషుల్లో పోలికలు లేకుండా వివిధములైనటువంటి గుణగణములతో మనము వాళ్ళు పుట్ట చూస్తూ ఉన్నాము. పుట్టుక అయితే మన చేతిలో లేదు, కానీ మనము పుట్టిన తరువాత మన శరీరమును మనస్సును ఆహార విహార నియమముల వల్ల నియంత్రించుకోగలిగితే తమస్సు నుండి రజస్సుకు, రజస్సు నుండి సత్వమునకు చేరి మారిన మన నడవడితో ధ్యాస ధ్యానము మీద, ధ్యానము యోగము మీద కేంద్రీకరించి బ్రహ్మైక్యము పొందవచ్చు. ఇక ఎనిమిది అష్టదిక్పాలకులు. ఎనిమిది సంఖ్యతో అష్టదిక్పాలకులే కాదు, అష్ట వసువులు, అష్టాంగ యోగములు కూడా ఉన్నవి. నేను మనకు అవసరమైనవి మాత్రమే తీసుకొనుచున్నాను. అష్టదిక్పతులు: ఇంద్రుడు తూర్పునకు అధిపతి, వరుణుడు పడమరకు అధిపతి, కుబేరుడు ఉత్తరమునకు అధిపతి, యముడు దక్షిణమునకు అధిపతి, ఈశానుడు అంటే ఈశ్వరుడు ఈశాన్యమునకు అధిపతి, అగ్ని ఆగ్నేయమునకు అధిపతి, నిరుతి నైరుతికి అధిపతి, వాయువు వాయువ్యమునకు అధిపతి. వాస్తు శాస్త్రమునకు ఆధారభూతులు వీరే. కుటుంబ సుఖ సంతోషాలకు, ఆయురారోగ్య ఐశ్వర్యములకు, భక్తి శ్రద్ధలకు ఆలంబనం ఇదే. మానవుల బాగుకై నిస్వార్థముగా మన పూర్వులు ఎంత శ్రమించినారో ఇక్కడ కూడా మనము ఇంకొకసారి చూడవచ్చు. అష్ట వసువులు: జగత్తునందు కల సకల ప్రాణులనందు పరమాత్ముడు ఉండుట చేత వసువు అనబడుచున్నాడు. వసువులు ఎనిమిది మంది, వీరినే అష్ట వసువులు అని కూడా అంటారు. వీరు ఆ పరమాత్ముని, ఆ పరంధాముని అంశలే. ఒకటి ధ్రువ, రెండు ప్రభాస, మూడు సోమ, నాలుగు ధర, ఐదు అనిల, ఆరు ప్రత్యూష, ఏడు అనల, ఎనిమిది అప్పు. అప్పు అంటే నీరండి, అప్పు అంటే డెట్ కాదు. వీరు మనకు ప్రత్యక్షముగా పరోక్షముగా కూడా మనకు జీవ దైవ కార్యములలో సహాయపడతారు. అష్టాంగ యోగములు ఏమిటంటే, ఒకటి యమ, రెండు నియమ, మూడు ఆసన, నాలుగు ప్రాణాయామ, ఐదు ప్రత్యాహార, ఆరు ధారణ, ఏడు ధ్యాన, ఎనిమిది సమాధి. ఇవి ఒక్కొక్కటి సాధించుతూ వస్తే కనుక చివరికి వచ్చేదే సమాధిస్థితి. సమాధిస్థితిని దాటితే తురియమే. ఎట్టు తిరిగినా, ఏ విధముగా చేసినా, ఒకటి నుండి ఇప్పుడు ఎనిమిది వరకు మనం చెప్పుకున్నా కూడా, మన పూర్వీకులు ఎంత చెప్పినా ఆ చిట్ట చివరికి మన యొక్క సాధించవలసినటువంటి విషయం ఏదని చెప్పినారంటే పరమేశ్వరుని సాధించడమే. కావున వాస్తు అష్టవసువుల అష్టాంగ యోగమునకు అనుసంధానమైతే ఆత్మ పరమాత్మను చేరవలసిందే. ఇక మిగిలినది నవరంధ్రములు. నాకు గుర్తున్నంత వరకు పాండురంగ మహాత్యములో పాతదండి, ఎన్టీ రామారావు గారు వేసిన పాండురంగ మహాత్యములో ఒక పాట ఉంది, తోలు తిత్తీది తోవలు తొమ్మిది తుస్సు మనుట ఖాయం అన్న పాట. ఒక తత్వం అది. ఈ శరీరమే తొమ్మిది రంధ్రములు కలిగినది, ప్రాణము ఏ రంధ్రము నుండి కూడా పోవచ్చును అని చెప్పినారు. ఆ తొమ్మిది రంధ్రాలు ఏవి అంటే గనక, రెండు చెవులు, రెండు కళ్ళు, రెండు నాసికా రంధ్రములు, ఒక నోరు, ఒక పురీషము, ఒక గుదము. ప్రాణము వీనిలో దేనిలో ఏదో ఒక దాని గుండా పోతుందని పెద్దలు చెప్తారు. కానీ ఒక సాత్విక వర్తనునికి, యోగికి కపాల మోక్షమే దొరుకుతుంది. అంటే తల నుండినే ప్రాణం పోవటం జరుగుతుంది. తల నుండి ప్రాణము పోయేప్పుడు పట్టుమన్న శబ్దం విన్నవారు కూడా ఎంతోమంది. దీనిని సాధించుట క్లిష్టమైనా కూడా సాధించలేము అని మాత్రము అనలేము. సాధనమున పనులు సమకూరు ధరలోనా అన్నారు కదా మన పెద్దలు. అదేవిధముగా మన యొక్క శరీరము, శరీరతత్వము, మన నడవడిక, మనసు అన్నిటి మీద ప్రభావము నవగ్రహములు కలిగి ఉంటాయి. కావున ఈ నవగ్రహాలు ఏమి అన్నది నేను చెప్పనవసరం లేదు. కాబట్టి మీకు తెలిసిన, పూర్తిగా తెలిసిన విషయం కాబట్టి నేను చెప్పకుండా ఒక అడుగు ముందుకు పోతున్నాను. ఈ నవగ్రహముల ప్రీతి ఉనర్చి నవగ్రహములకు అనుకూలముగా దైవోన్ముఖులమైతే మనకు మిగిలేది తాదాత్మ్యమే. అందుకే ఈ కట్టె కాలకముందే నవవిధ భక్తి మార్గములు కూడా చెప్పినారు. ఏమివి? శ్రవణ, సంకీర్తన, స్మరణ, పాదసేవన, అర్చన, వందన, దాస్య, సఖ్య, ఆత్మనివేదన. ఇందులో తొమ్మిది ఉన్నాయి. ఈ మార్గములలో మనకు ఇష్టమైన మార్గం ఎంచుకొని పరమాత్మను అందుకోవచ్చు. పరమాత్మ సాయుధ్యము పొందుటే కదా జీవిత ధ్యేయం మనకు. ఇన్ని విధములుగా పరమాత్మను చేరుటకు ఎన్నో దారులు మనకు పెద్దలు చూపించినారు. ఒక్కసారి మనం మనసు పెట్టి వీటిల మీద ఆలోచన చేస్తే గనక తప్పకుండా మనము మంచిని పొందగలుగుతాము. ఇక పదవది దశావతారములు. మత్స్య కూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ రామశ్చ బుద్ధ కల్కిరేవచ అన్నది ఒక శ్లోకము. మన మధ్యన ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. ఇవి దశావతారముల గురించి చెప్పినటువంటి శ్లోకము. ఈ దశావతారములలో ఏ అవతారమునైనా మనకిష్టమైన రూపములో మదిలో నిలుపుకొని భగవద్ధ్యానం చేసి తరించవచ్చునన్నదే ఈ శ్లోకం యొక్క ముఖ్య ఉద్దేశ్యము. ఏ విధముగా మనము భక్తితో ఏ మనసును, ఏ రూపమును ఉంచుకొని ధ్యానించినా కూడా చివరకు మనం చేరేది మాత్రము పరమాత్ముణ్ణే. ఆ ఒకే ఒక పరమాత్ముడు అన్నాడు, ఆ పరమాత్ముణ్ణి. ఆ పరమాత్ముని చేరితే మనకంతా తురియమే. అంటే మనం శూన్యంలో కలిసిపోయినట్లే. నేను మీ దగ్గర 10 వరకు అంకెల యొక్క ప్రాశస్త్యమును తెలియపరిచి మీతో సెలవు తీసుకునేదానికి ముందు ఒక్కసారి వేదమంత్రమైనటువంటి ఈ మంత్రాన్ని చెప్పి సెలవు తీసుకుంటాను. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాస్సమస్తా సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహిత బ్రాహ్మణః సంతు నిర్భయః అపుత్రః పుత్రణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం శుభం భూయాత్.
ఇప్పటి వరకు మీరు విన్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమం.
అందరికీ నమస్కారం, నేను మీ అంజనా సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.